నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా ఎంతో కాలం నడవదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరి దగ్గర వ్యాఖ్యానించారు. ఆ మధ్య సీఎం కేసీఆర్ జగన్ల మధ్య జరిగిన చర్చలపై ప్రగతి భవన్ వర్గాలు ఏ ఒప్పందించాయి? అవినీతి కేసుల్లో నిందితుడైన జగన్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ గట్టిగా వాదిస్తే ఏం జరుగుతుంది? సంక్షేమ పథకాల అమలు ద్వారా మంచివాడు అనిపించుకోవాలని జగన్ ఆరాటపడ్డంలో ఆంతర్యమేంటి? ప్రజల్లో పట్టు పెంచుకోవడం ద్వారా కేంద్రాన్ని కట్టడి చేయడానికి జగన్ ఏ వ్యూహం రచించారు? కమ్మ సామాజిక వర్గంపై వైసీపీ ప్రభుత్వ పెద్దల వేధింపులు ఏ స్థాయికి చేరాయి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది ఒక ప్రయోగం, అయినా అక్కడ మన్ను కూడా జరగలేదు, కమిటీ అని వేశారంతే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. విలేకరుల సమావేశం కాబట్టి జగన్ గురించి ఆయన కొంత సంయమనంతో మాట్లాడి ఉండవచ్చును, కానీ ఆంతరంగికులతో జరిపిన ఒక సమావేశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతున్నదో కేసీఆర్ ఇటీవలే వివరించారు. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా ఎంతో కాలం నడవదని, 6 నెలల తర్వాత ఎప్పుడైనా జైలుకు వెళ్లక తప్పదని కేసీఆర్ ఆ సమావేశంలో వివరించారట. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లపై కోర్టు త్వరలోనే రోజువారీ విచారణ చేపడుతుందని, అప్పుడు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ కోరుతుందని, అదే జరిగితే బెయిల్ రద్దవుతుందని, అప్పుడు ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయవలసి వస్తుందని కేసీఆర్ వివరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రగతి భవన్లో తనను కలిసినప్పుడు ఈ అంశంపై చర్చ జరిగిందని, బెయిల్ రద్దు కాకుండా మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఒక ప్రముఖ న్యాయవాదితో తామిద్దరం చర్చించామని, అయితే సిబిఐ గట్టిగా పట్టుబడితే బెయిల్ రద్దు కాకుండా ఆపలేమని ఆ న్యాయవాది స్పష్టం చేశారని కూడా కేసీఆర్ వివరించారట. ఈ కారణంగానే హామీల అమలు పేరిట ప్రజాధనాన్ని జగన్ రెడ్డి పంచిపెడుతున్నారని, దీనివల్ల ప్రజలలో తనకు మంచి పేరన్నా మిగిలి ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు కేసీఆర్ తన పార్టీ ముఖ్యులతో అన్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే వారికి ఇందులో సందేహ పడవలసిందేమీ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ పథకాల అమలు విషయంలో వెనకడుగు వేయకపోవడంలో జగన్మోహన్ రెడ్డికి పక్కా వ్యూహం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక రోజు తనకు ముప్పు తప్పదని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్న నమ్మకం కుదిరాక ఆయనకు బెయిల్ రద్దు చేయించడానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పావులు కదపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు పెట్టుకున్న గడువు మరో 7 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రాజకీయంగా ఎదుర్కాబోతోన్న సమస్యలపై ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఇరువురం ఐక్యంగా ఉండి కేంద్రాన్ని ఎదుర్కోవాలని కూడా నాటి సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం మీడియాలో రావడంతో కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ వార్తలను ఖండించారు. పరిస్థితులు వికటించి తనకు బెయిల్ రద్దయినా, అవినీతి కేసులలో శిక్ష పడినా, ప్రజలలో మాత్రం మంచివాడుగా మిగిలిపోవడానికై జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహరచన చేసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోయినా ప్రజాధనాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని కొనసాగించాలని, తద్వారా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఏ కారణాల వల్లనైనా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చినా జగన్ ఉండి ఉంటే తమకు పథకాలు అమలు జరిగి ఉండేవి అని ప్రజలు భావిస్తారన్నది ఆయన అంచనాగా చెబుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నా మరో 7 తర్వాత పథకాల అమలుకు నిధులు ఉండవన్నది అధికారులు చెబుతున్న మాట. పరిస్థితిని వివరించడానికి తాము ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితులను బట్టి వచ్చే జనవరి నుంచి జీతాలు చెల్లించడానికి కూడా నిధులుండవని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ప్రజలలో తనకు బలం ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా తనను ఏమీ చేయలేదని జగన్ నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణిని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా గమనిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలై పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడి అవి నిలిచిపోయే వరకు జగన్ జోలికి వెళ్లకూడదన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు విమర్శలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంయమనంగా ఉంటోందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించడానికి సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో తొందరపడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. జరగబోయే పరిణామాలను గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పుకున్నా ఓపికగా వేచి ఉండి మరి ఆయన్ను పుట్టినరోజునాడు కలిసి అభినందనలు తెలపడానికి ఇదే కారణమని పరిశీలకులు అంటున్నారు. అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. అయితే మున్ముందు తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలలో అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా చూసుకోగలిగితే భవిష్యత్కు ఢోకా ఉండదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకాల అమలుతో పాటు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. కమ్మ కాపు సామాజిక వర్గాలు తనకు దూరమైన పర్వాలేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం అండదండలు తనకు ఉంటే చాలునని జగన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు ఒక దళిత నాయకుడు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కమ్మ సామాజిక వర్గం మద్దతు తనకు లభించదని ఇక కాపులకు ఎంత చేసినా వారు మద్దతు ఇస్తారన్న గ్యారంటీ ఉండదని ఆ సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నందున వారి మద్దతు ఆయనకే ఉంటుందన్నది జగన్ అండ్ కో ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఇతర వర్గాలకు రుచించని ప్రకటనలను కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వత్స సత్యనారాయణ పేర్ని నాని వంటి వారితో చేయిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. రాజధాని విషయంలో చేస్తున్న ప్రకటనల వల్ల వత్స విమర్శల పాలవుతున్నారు. అమరావతో హైమావతో అని వ్యంగ్యంగా చేసిన ప్రకటనతో మంత్రి వత్స మరింతగా విమర్శల పాలయ్యారు. సమాజంలోని ఇతర వర్గాలకు కాపులను దూరం చేయడానికే ఆ వర్గం మంత్రులతో ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు విశ్లేషించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ దానంతటదే బలహీన పడుతుందన్నది తమ నాయకుడి అంచనాగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు పోలీస్ శాఖలో కనీసం పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ పోస్టుల్లో కూడా లేకుండా బదిలీ చేస్తున్నారని ఆయన వివరించారు. డిఎస్పీ ఆ పై స్థాయి అధికారులు 40 మందిని వేకెన్సీ రిజర్వ్లోకి పంపగా అందులో 30 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏమాత్రం సహాయం చేసినట్లు తెలిసినా మీపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఒక అధికారి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరినీ ముందుగా టార్గెట్ చేయండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీయండి అని ముఖ్యమంత్రి చెబుతుంటే మేం మాత్రం ఏం చేయగలం అని ఆ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారమే ఇందుకు నిదర్శనమని సదరు అధికారి వెల్లడించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు బతికి బట్ట కట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరాల్సిన పరిస్థితులను రాష్ట్రంలో కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండాల్సిన పరిస్థితి ఉందని, అయితే మనుగడ కోసం తప్పడం లేదని ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజిక వర్గం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. నిజానికి కమ్మ వాళ్ళని ఇంతగా టార్గెట్ చేయవలసిన అవసరం లేదని, అయితే ఆ విషయాన్ని తామెవ్వరం కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నామని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రి సైతం వ్యాఖ్యానించారు.
అవినీతిని కొత్త పుంతలు తొక్కించడంలో జగన్ సర్కారు ఏ రికార్డులు నెలకొల్పుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్లోని ఓ ముఖ్య నాయకుడు ఒక మైన్స్ వ్యాపారిని ఏ స్థాయిలో బెదిరించాడు? ఏటా 100 కోట్ల రూపాయల కప్పం కట్టమంటూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను హెచ్చరించింది ఎవరు? హుజూర్ నగర్లో టీఆర్ఎస్ కు లభించిన ఘన విజయాన్ని ఏ కోణంలో అర్థం చేసుకుంటే ఉత్తమం?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారమే రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గంపై ఇతర వర్గాలలో వైషమ్యాన్ని వ్యాప్తి చేయడంలో సఫలమైనందున ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ వారికి సానుభూతి లభించదన్నది జగన్మోహన్ రెడ్డి అంచనాగా చెబుతున్నారు. మానసికంగా దృఢంగా ఉండే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్ మరణానికి పాల్పడిన ఇతర వర్గాలలో సానుభూతి ఏర్పడలేదని జగన్ అండ్ కో అభిప్రాయపడుతోందట. రాజకీయాలలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని కేసులలో ఇరికించి లొంగదీసుకోవడంతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపార పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా దెబ్బ కొడితే రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీకి ఆర్థిక సహాయం కూడా నిలిచిపోతుందన్నది ముఖ్యమంత్రి అంచనాగా ఆయన సన్నిహితుడొకరు వివరించారు. ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గం వారి చేతుల్లో గనులు క్వారీలు ఉంటే వాటి లైసెన్సులు రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు పైనుంచి ఆదేశాలు అందాయి. ఇదిలా ఉంటే తన ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంభీర ప్రకటనలు చేసినప్పటికీ వివిధ స్థాయిలలో అవినీతి స్వైర విహారం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉన్నత స్థాయిలో కూడా భారీ అవినీతి జరుగుతోందని ఒక సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు గతానికి భిన్నంగా సరికొత్త విధానంలో అవినీతి చోటు చేసుకుంటోందని, చూసేవారికి అది అవినీతిలా కనబడదని, ప్రభుత్వ పరంగా ఎవరికి ఎటువంటి మేలు చేసినట్లుగా ఫైళ్లలో ఉండదని ఆయన వివరించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ వర్గాలకు మేళ్లు చేసి ప్రతిఫలం తీసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో పెట్టుబడి పెట్టిన వారందరూ ఇలా మేళ్లు పొందిన వారే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏఆర్ అంతులే ఉన్నప్పుడు ఇందిరా ప్రతిభా ప్రతిష్టాన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా మేళ్లు పొందిన వారి ద్వారా ఆ సంస్థకు లబ్ధి చేకూరేలా చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరాగడంతో అంతులే రాజీనామాకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశించారు. ఈ మోడల్ను రాజశేఖర్ రెడ్డి విస్తృత స్థాయిలో అమలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త తరహాలో దోపిడీ జరుగుతోంది. వ్యాపారస్తులు ఇబ్బందులు లేకుండా తమ వ్యాపారాలు చేసుకోవడానికి కప్పం కట్టాల్సిన పరిస్థితిని కల్పించారు. ఒకప్పుడు రాయలసీమలో కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఇలా బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. చిన్న చితక వ్యాపారులు సైతం వారికి భయపడి కప్పం కడుతూ ఉండేవారు. తర్వాత కాలంలో పట్టణాలు నగరాలలో రౌడీలు ఇలా రౌడీ మామూళ్లు వసూలు చేసుకునేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య నాయకుడే రంగంలోకి దిగి వ్యాపారవేత్తలను బెదిరించి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారట. కోస్తా జిల్లాలోని ఒక మైన్స్ వ్యాపారిని సదరు ముఖ్య నాయకుడు పిలిపించుకొని మీరు ఆ గన్లను వదిలేసుకోండి, మా వాళ్ళకివ్వాలి అని హెచ్చరించారట. ఎన్నో ఏళ్లుగా తాము ఆ మైన్స్ పై ఆధారపడి బతుకుతున్నామని, కావాలంటే ఏటా 100 కోట్లు ఇచ్చుకోగలమని వేడుకున్నా ఫలితం లేకపోయిందట. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతున్న ఒక రాజ్యసభ సభ్యుడు ఇటీవలే ఉత్తరాంధ్రకు చెందిన ఒక వ్యాపారిని హైదరాబాద్కు పిలిపించుకొని మీ వ్యాపారం మీరు చేసుకోవాలంటే ఏటా 100 కోట్ల రూపాయల వంతున కట్టండి అని హుకుం జారీ చేశారట. గత 3 దశాబ్దాలలో తనను ఎవరూ ఇలా బెదిరించలేదని ఆ వ్యాపారి వాపోయారు. రాయలసీమకు చెందిన మరో ఎంపీ కూడా ఈ వసూళ్లలో ముఖ్య నాయకుడికి సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభంలో గర్జించినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తమ పరిస్థితి ఏమిటా అని తమంతా ఆందోళన చెందామని, తమకు కూడా చేతికి మట్టంటకుండా డబ్బు సంపాదించుకునే మార్గం తెలిసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సంబరపడిపోతూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేలు జరగకపోయినా కీడు జరగకుండా ఉండాలంటే వివిధ స్థాయిలలో కప్పం కట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆ ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలులో గడిపొచ్చిన వారు రెండు రకాలుగా ప్రవర్తిస్తారట. ఇందులో మొదటి రకం వాళ్ళు పశ్చాత్తాపంతో పరివర్తన చెందుతారు. రెండవ రకానికి చెందిన వారు తమను అకారణంగా శిక్షించారన్న అభిప్రాయంతో ఇతరులపై పగ పెంచుకొని ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు. తాను తప్పు చేయడం వల్లనే జైలుకు వెళ్లవలసి వచ్చిందని ఆ కేటగిరీకి చెందిన వారు ఎప్పటికీ అంగీకరించరు. ఈ కారణంగానే ప్రతీకార చర్యలకు దిగుతారు. తమ చర్యలను ఆపేక్షించిన వారిని అందరినీ శత్రువులుగా ప్రకటించుకుంటారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కేటగిరీకి చెందుతారో మీరే ఊహించుకోండి అని ఆయన ముక్తాయించారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డబ్బు అవసరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న సంఘటనలను గమనిస్తే ఎవరైనా అంత డబ్బు ఏం చేసుకుంటారా అన్న సందేహం కలుగక మానదు. అవినీతికి తావు లేకుండా, కుల మతాల వివక్ష లేకుండా పాలిస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా సాగుతోందన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలలో లభించిన మెజారిటీ చూసుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో గాని మరో విషయంలో గాని ప్రజల మద్దతు తనకే ఉందని కేసీఆర్ భావించడంలో తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాకినాడ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో 80% స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 6 నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ బోర్లా పడింది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా ప్రథమార్థంలో జరిగే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధిస్తూ ఉండడం సహజం. సాధారణ ఎన్నికలకు 7 వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు జరిగే ఎన్నికలలో కూడా విజయం లభిస్తేనే ప్రజల మద్దతున్నట్లు భావించాలి. 2004 ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. సాధారణ ఎన్నికల ఫలితం కూడా అలాగే వచ్చింది. 2014 కూడా ఏపీలో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీనే విజయం సాధించింది. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీనే మెజారిటీ స్థానాలను గెలుచుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ విషయం తెలియనిది కాదు. విజయం వినయాన్ని నేర్పాలి అంటారు. ప్రభుత్వంలోని లోపాల విషయమై కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితే ఆయన అధికారం పదిలంగా ఉంటుంది. హుజూర్ నగర్ ఫలితాన్నే గీటురాయిగా భావించి విర్రవీగితే నష్టపోయేది కూడా కేసీఆరే.